ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం ఆముదం పంటలో సస్యరక్షణ. ఒక ఊళ్ళో రాజేశం అను రైతు అన్ని పంటలు సాగు చేస్తాడు. తనకు సాగులో వచ్చిన సమస్యలను వ్యవసాయ శాస్త్రవేత్తలను గాని వ్యవసాయ అధికారులను గాని అడిగి తెలుసుకుంటాడు. ఇంకా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయం మాసపత్రికను చదివి గాని రేడియోలో చేను కబుర్లు కార్యక్రమం ద్వారా గాని తెలుసుకుంటాడు. అంతేకాదు, అలా తెలుసుకున్న విషయాలను తన తోటి రైతులకు చెప్తాడు. అలా ఒకరోజు జ్యోతి అనే మహిళా రైతు రాజేశం దగ్గరకు వచ్చి ఆముదంలో సస్యరక్షణ గురించి ఎలా అడిగిందో, ఆమె అడిగిన ప్రశ్నలకు రాజేశం ఏ విధంగా సమాధానాలు చెప్పాడో ఇప్పుడు చూద్దాం.
రాజేశన్నా, మంచిగున్నావా?
జ్యోతి, మంచిగానే ఉన్నా, నువ్వు మంచిగున్నావా?
ఏం రాజన్నా, పంటలు బాగా పండిస్తున్నావంట?
అవును, పండిస్తున్నా.
అవునన్నా, నీకు సాగులో సస్యరక్షణ చర్యలు ఎవరు చెప్తున్నారన్నా?
నువ్వు రేడియో వింటావా జ్యోతి?
అప్పుడప్పుడు వింటానన్నా. ఎందుకన్నా?
మన రేడియోలో బుధవారం మధ్యాహ్నం 1:30 నుండి 2 వరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమం ద్వారా వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతుల గురించి చెబుతారు.
అవునా అన్నా, నేను ఆముదం పంట సాగు గురించి తెలుసుకుందామనుకుంటున్నా, అందులో చెప్తారా అన్నా?
ఆ చెప్తారు జ్యోతి, ఈ మధ్యనే చెప్పారు కూడా.
అన్నా, నాకు ఆముదం సస్యరక్షణ గురించి ఏం తెలుసుకున్నావో నాకు చెప్పరాదే?
ఆ తప్పకుండా చెప్తా జ్యోతి.
అయితే చెప్పండి అన్నా.
మన తెలంగాణల ఆముదం ముఖ్యంగా వానకాలమే సాగు చేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో దాదాపు 100,000 నుండి 120,000 హెక్టార్ల వరకు సాగు చేయబడుతుంది. అంతేకాదు, 56,000 టన్నుల ఉత్పత్తిలో హెక్టారుకు 709 కిలోల దిగుబడి నమోదు చేయబడుతుంది.
మరి భారతదేశంలో ఆముదం ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉందన్నా?
మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఆముదం విస్తీర్ణంలో 2వ స్థానంలోనూ, ఉత్పత్తిలో 3వ స్థానంలోనూ, మరియు ఉత్పాదకతలో 6వ స్థానంలోనూ ఉంది.
రాజేశన్నా, మన తెలంగాణలో ఏ జిల్లాలో ఆముదం పండిస్తున్నారన్నా?
ఆముదం పంటను ఖరీఫ్ సీజన్లో మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. రంగారెడ్డి, మెదక్ మరియు కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 6 తడిగా పండిస్తున్నారు.
అన్నా, ఆముదంను ఏ విధంగా ఉపయోగిస్తారన్నా?
ఆముదం నూనెను ఎనకట దీపాలకు ఉపయోగించేవారు. అంతేకాదు, ఈ పంట నుండి వచ్చిన నూనెను వాహనాల్లో ఇంధనాలుగా కూడా వాడుతున్నారు. ఇంకా ఈ నూనె తీయగా వచ్చిన చెక్కను సేంద్రియ ఎరువుగా వాడతారు. ఆముదం ఆకులను ఎరి పట్టు పురుగులకు ఆహారంగా కూడా వినియోగిస్తారు.
రాజేశన్నా, గీ ఆముదం పంట సాగులో రకాలు, హైబ్రిడ్ విత్తనాలున్నాయంట కదా, అవేంటో కొంచెం చెప్పరాదే?
ఆ చెప్తా. అయితే రకాలు క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాల అను సూటి రకాలు ఉన్నాయి. అంతేకాదు, పీసీహెచ్ 111, సీసీహెచ్ 222, జీసీహెచ్ 4 మరియు డిసిహెచ్ 519 అను హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో కలవు.
రాజేశన్నా, అట్లే ఆముదం పంట నాశించే వివిధ రకాల చీడపీడల గురించి చెప్పరాదే?
చెప్తాను జ్యోతి. ఆముదం పంటను దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతొలచు పురుగు, ఆకు తొలిచే పురుగు, పచ్చదీప పురుగులు ఆశిస్తాయి.
మొదలైతే గా దాసరి పురుగు గురించి చెప్పరాదే.
ఎందుకు చెప్పా? చెప్తాను జ్యోతి. దాసరి పురుగు, దీన్నే నామాల పురుగు అంటారు. ఈ పురుగు ఆగస్ట్, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో బాగా నష్టం చేస్తుంది.
ఈ లద్దె పురుగులు ఎట్లా తింటాయే?
ఈ లద్దె పురుగులు మొదలు ఆకులను గీకి తర్వాత రంధ్రాలు చేసి అప్పుడు తింటాయి.
గీ లద్దె పురుగు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రాజశన్న?
ఈ లద్దె పురుగులు రాకుండా ఉండాలంటే ఎకరానికి 50,000 ట్రైకోగ్రామ పరాన్నజీవులను వదిలిపెట్టి దాసరి పురుగులను చంపచ్చు. ఇంకా ఎకరాకు పిట్టలు ఆలే పంగకర్రలను పెడితే పొలంలోకి పిట్టలు వచ్చి ఆ పంగలకర్రల మీద కూచొని పురుగులను ఏరుకొని తింటాయి. ఇవి ఎకరానికి 10 వరకు పెట్టుకోవచ్చు. అంతేకాదు, పెద్ద పెద్ద పురుగులను మనం చేత్తోటే ఏరేసేయాలి. ఇంకా పంట కోసిన తర్వాత పొలంలోని చెత్తకు అగ్గి పెడితే అందులో ఉన్నటువంటి కోశస్థ దశలు పురుగులను చంపచ్చు.
మస్తు చెప్పినావు రాజేష్ అన్న. ఇవన్నీ చెప్పినావు, బానే ఉంది. కానీ రసాయన పురుగు మందులు లేవానే?
ఎందుకు లేవు జ్యోతి, ఉన్నాయి, మస్తుగున్నాయి.
జర చెప్పరాదే మరి.
ఈ లద్దె పురుగులు చిన్నగున్నప్పుడే అసిఫేట్ అనే పొడి మందును 1.5 గ్రాములు లేక ప్రొఫెనోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లేక నొవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేక థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి పురుగులను చంపొచ్చు.
గా దాసరి పురుగు ఎట్లా చంపన్నో మంచిగా చెప్పినావన్నా, అట్లే గా పొగాకు లద్దె పురుగు గురించి కూడా కొంచెం చెప్పరాదే.
ఈ పొగాకు లద్దె పురుగు ఎక్కువగా సెప్టెంబర్ నెలలో వచ్చి అక్టోబర్ నవంబర్ నెలలో తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది.
రాజేష్ అన్న, ఈ పొగాకు లద్దె పురుగులు ఎట్లా తింటాయే? అట్లే పురుగు తిన్నట్టు ఎట్లా గుర్తుపట్టాలి?
మొదలు ఈ పురుగులన్నీ గుంపులు గుంపులుగా చేరి పత్రహారతాన్ని గోకి తింటాయి. ఆ తర్వాత ఆకులపై రంధ్రాలైతాయి. ఆకులు చూడ్డానికి జల్లడ లెక్కనే కనిపిస్తాయి.
అన్నా, మరి ఈ లద్దె పురుగును వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చంపాలి?
మొదలు గుడ్లు పెట్టిన ఆకులు ఎక్కడున్నాయో చూడాలి. జల్లెడ ఆకుల్ని కూడా ఏరేయాలి. మొత్తం ఏరేసి కాలబెట్టాలి. ఇంకా ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు పొలంలో పెట్టాలి.
అన్నా, ఈ లింగాకర్షణ బుట్టలంటే ఏంటి?
లింగాకర్షణ బుట్టలో ఆడరెక్కల పురుగు విడుదల చేసే రసాయనాన్ని ఉంచుతారు. దీన్ని ల్యూర్ అంటారు. ఈ వాసనకి అక్కడున్నటువంటి మొగ పురుగులన్నీ వచ్చి ఆ లింగాకర్షణ బుట్టలో పడతాయి. దీని ద్వారా పొలంలో ఎన్ని పురుగులు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. అంతేకాదు, వాటి సంపర్కం నిరోధింపచేసి సంతానాన్ని అరికట్టవచ్చు.
లద్దె పురుగులు చిన్నగున్నప్పుడు ఏం పురుగు మందులు వాడాలి రాజేష్ అన్న?
ఈ లద్దె పురుగులు చిన్నగా ఉన్నప్పుడు వేప నూనె 5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి.
రాజేష్ అన్న, మరి పురుగులు మధ్యరకం సైజు ఉన్నప్పుడు ఎట్లా చంపాలి?
జ్యోతి, అయితే ఈ లద్దె పురుగులు మధ్య దశలో ఉన్నప్పుడు అసిఫేట్ అనే పొడి మందును 1.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
గిదంతా సరే, మరి లద్దె పురుగులు బాగా పెద్దగా అయినాయనుకో అప్పుడెట్లా చంపాలి?
లద్దె పురుగులు బాగా పెద్దగా ఉన్నాయనుకో అప్పుడు ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా నొవల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా లుఫెల్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి ఆముదం మొక్కలపైన పిచికారీ చేయాలి.
ఆహా, ఇంతకుముందు చెప్పినట్లు పురుగు మందులు కొట్టుకుంటే సరిపోతుందా?
ఆగు జ్యోతి, ఇంకో పద్ధతి కూడా ఉంది.
ఏందన్నా అది?
విషపు ఎరువుల ద్వారా.
విషపు ఎరనా? గదేందన్నా, నేనెప్పుడు ఇనలేదు.
చెప్తా జ్యోతి.
మరి చెప్పే.
ఈ పొగాకు లద్దె పురుగులు మొక్క మొదళ్ల వద్ద భూమిలో ఉంటాయి. సాయంత్రం వేళ బయటకు వచ్చి మొక్క యొక్క ఆకులను గీకి తింటాయి. దానివల్ల మనకు బాగా నష్టం వస్తుంది. అందువల్ల ఈ ఉండలను సాయంత్రం వేళ పొలంలో వేసినప్పుడు లద్దె పురుగులు బయటకు వచ్చి ఆ విషపు ఎరలను తింటాయి. తిని చనిపోతాయి.
అవి సాయంత్రం పూటనే ఎందుకు చల్లాలి రాజేష్ అన్న? ఉదయం చల్లితే ఏమైతుంది?
అలా ఉదయం పూట చల్లకూడదు, ఎందుకంటే ఈ విషపు ఎరలను మన పక్షులు తిని చనిపోతాయి. మళ్ళీ లద్దె పురుగు కూడా ఉదయం పూట ఉండవు, కావున అవి చనిపోవు.
గట్లన రాజేష్ అన్న భలేగుందే.
అవు మళ్ళా
రాజేష్ అన్న, ఈ కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు గురించి చెప్పరాదే.
చెప్తా జ్యోతి. ఈ కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు పంట పూత దశలో వచ్చి పంట మొత్తం అయిపోయేదాకా ఉంటుంది.
ఈ కొమ్మ మరియు కాయ తొలిచి పురుగు ఎట్లా తింటాయే?
తొలి దశలో ఈ కొమ్మ మరియు కాయ తొలిచే పురుగులు కొమ్మలపై మరియు కాయలపై ఉన్న పత్రహరితాన్ని గీకి తింటాయి.
మరి కొమ్మలపై కాయలపై నష్టం ఏ విధంగా ఉంటుందన్నా?
పుష్పించే దశలో కొమ్మలోకి పోవడం వల్ల కొమ్మ ఎండిపోతుంది, తర్వాత దశల్లో కాయలోకి పోయి కాయలను నష్టపరుస్తుంది.
ఈ పురుగును చంపడానికి ఏం పురుగు మందులు కొట్టాలన్నా?
ఈ కొమ్మ మరియు కాయతొలచి పురుగును చంపడానికి పూత దశలో ఒకసారి మరియు 20 రోజులకు మళ్ళోసారి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఇండాక్సీ కార్బ్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అన్నా, ఆకు తొలిచే పురుగు అన్నావు, అదేం చేస్తదే?
ఆకు తొలిచే పురుగు తొలి దశలో ఆకు పొరల్లోకి పోయి సొరంగాలను తొలిచి ఆకులను తింటుంది. దీనినే పాము పొడ తెగులు అని కూడా అంటారు.
అన్నా, ఆకు తొలిచే పురుగు ఉన్నప్పుడు ఏం పిచికారీ చేయాలన్నా?
ఆకులపై ఈ ఆకు తొలిచే పురుగును చూసిన వెంటనే వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
రాజేష్ అన్నా, ఇక మిగిలింది పచ్చదీప పురుగులు, అవి కూడా ఏం చేస్తాయో కొంచెం చెప్పరాదే.
జ్యోతి, ఈ పచ్చదీప పురుగుల పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చి తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి, తరువాత ఆకులు ఎండిపోతాయి.
అన్నా, ఈ పచ్చదీప పురుగులను చంపాలన్నా రాకుండా చెయ్యాలంటే ఏం చేయాలన్నా? అంటే ఏం పురుగు మందులు వాడాలన్నా?
వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పచ్చదీప పురుగులు బాగా ఉన్నప్పుడు 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ లేక ఎసిఫేట్ 1.5 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి.
ఆకుల అడుగు భాగంలోనే ఎందుకు పిచికారీ చేయాలన్నా?
కరెక్ట్గా అడిగావు. ఎందుకంటే ఈ పచ్చదీప పురుగులు ఆకుల అడుగు భాగంలో ఉంటూ రసాన్ని పీల్చుతాయి.
ఆముదం సస్యరక్షణ గురించి మస్తు చెప్పినావన్నా, మంచిది. మరి పోయొస్తా.
పోయివద్దు గాని, ఈరోజు ఏం నేర్చుకున్నావో కొంచెం చెప్పమ్మా.
అడుగన్నా, చెప్తాను.
ఆముదంకు వచ్చే పురుగులేముంటాయి?
ఆముదంపై దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు, కొమ్మ మరియు కాయ తొలచు పురుగు, ఆకు తొలిచే పురుగు, పచ్చదీప పురుగులు వస్తాయన్నా.
అబ్బా, బాగా చెప్పావమ్మా. అట్లే విషపు ఎరను ఏ పురుగును చంపడానికి వాడతారో చెప్పు.
విషపు ఎరను పొగాకు లద్దె పురుగు నివారణకు వాడతారన్నా.
ఓహో, బాగా చెప్పావమ్మా. అట్లే పాము పొడ ఏ పురుగు వల్ల వస్తుందో చెప్పమ్మా.
ఆముదంలో పాము పొడ ఆకు తొలిచే పురుగు వల్ల వస్తుందన్నా.
నేను చెప్పిన ఆముదం సస్యరక్షణ విషయాలను శ్రద్ధగా విని బాగా అర్థం చేసుకున్నావమ్మా.
అన్నా, నువ్వు బాగా చెప్పినావు కాబట్టే నాకు బాగా అర్థమైంది. ఇంకా నేను నాతో పాటు ఆముదం సాగు చేసే రైతులందరికీ చెప్తానన్నా.
అలాగే చెప్పాలమ్మా. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది.
అవునన్నా. అన్నా, మరి నేను పోయేస్తానే.
పోయిరా జ్యోతి.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
నమస్కారం డాక్టర్ గారు.
నమస్కారం
డాక్టర్ గారు. మీ ద్వారా మేము ఈరోజు పక్షవాతం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాము.
సరే, తప్పకుండా.
అసలు పక్షవాతం అంటే ఏమిటి డాక్టర్ గారు?
పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరంలో వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతనే పక్షవాతం అంటారు. శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగిపోవడం, కాళ్ళు చేతులు మెలిదిరిగిపోవడం, గుండె కూడా పనిచేయకపోవడం, ఇలా శరీరంలో ప్రతి 6గురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తుంది. ప్రతి 6 సెకండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు. మన దేశంలో ఈ వ్యాధి వల్ల రోజుకు 2000 మంది చనిపోతున్నారు. కేవలం 10% మందికే పక్షవాతంపై అవగాహన ఉంది. దానివల్ల సగానికి పైగా తమ పని కూడా చేసుకోలేనంత అంగవైకల్యానికి గురవుతున్నారు. పక్షవాతం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా 9 అక్టోబర్ వరల్డ్ స్ట్రోక్ డేను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ వ్యాధి వృద్ధుల్లోనూ కనిపించేది. ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25-30% వరకు చిన్న వయసు వారు ఉంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కళ్ళు తిరగటం, తాత్కాలికంగా దృష్టి మందగించడం లేదా రెండుగా కనిపించడం, కాళ్ళు చేతులు ఉన్నట్లుండి బలహీనంగా మారడం, మాటల్లో తడబాటు వంటి లక్షణాలన్నీ పక్షవాతానికి సంకేతాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కనీసం గంటలోపు షోక్ యూనిట్ సౌకర్యం ఉన్న వైద్యశాలకు తీసుకువెళితే వారికి థ్రాంబోలైటిక్ థెరపీ ద్వారా రక్త ప్రసరణ పునరుద్ధరించి మెదడు ఎక్కువగా దెబ్బతినకుండా కాపాడొచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల 10% మంది కూడా గంటలోపు ఆసుపత్రికి రావడం లేదు. కొన్ని వ్యాధుల్లో లక్షణాలు ముందే బయటపడతాయి. వాటిని గుర్తించి త్వరగా చికిత్స చేసుకోగలిగితే నష్టాన్ని నివారించడానికి సాధ్యమవుతుంది. అలాంటి సమస్యల్లో ముఖ్యమైనది పక్షవాతం. పక్షవాతానికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు 3 గంటల్లో ఆసుపత్రికి చేరుకోగలిగితే మెదడుకి నష్టం జరగకుండా కాపాడొచ్చు.
పక్షవాతం లక్షణాలు ఎలా కనిపిస్తాయి డాక్టర్ గారు?
మెదడుకు జరిగే రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాలు సమూహాన్ని కలిపి స్ట్రోక్ అని పిలుస్తారు. మెదడులోని రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడటం మూలంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. స్ట్రోక్ వచ్చిన వారిలో మెదడుకు రక్తం సరఫరా తగ్గడం వల్ల మెదడుకు ఆక్సిజన్ అందదు. దాని ఫలితంగా మెదడు నుంచి సంకేతాలు అందక కొన్ని అవయవాలు పనిచేయడం మానేస్తాయి. తిమ్మిర్లు రావడం, కాలు చేతుల్లో శక్తి తక్కువ అయినట్లు అనిపించడం, శరీరంలో ఒకవైపు ఈ లక్షణాలు కనిపించడం జరుగుతుంది. మాట్లాడలేకపోతూ ఉంటారు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోతుంటారు. చూపు మసకబారుతుంది. నడవాలని లేచినప్పుడు బ్యాలెన్స్ తప్పినట్టు అవుతుంది. తీవ్రమైన తలనొప్పి మొదలవుతుంది. 45 ఏళ్లు పైబడిన వారిలో ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. 55 ఏళ్లు పైబడిన స్త్రీలలో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఎవరిలో ఎక్కువగా ఇలాంటి ప్రమాదం ఉంటుంది డాక్టర్ గారు?
తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్ళు, తాతయ్య నాన్నమ్మలలో ఎవరైనా స్ట్రోక్ బారిన పడినట్లయితే, లేక అన్న 55 ఏళ్లు పైబడక ముందే, తల్లి లేక చెల్లి 65 ఏళ్లు పైబడక ముందే హార్ట్అటాక్ బారిన పడినట్లయితే పిల్లలకు ప్రమాదం ఎక్కువే ఉంటుంది. రక్తపోటు 140/90 ఎక్కువ ఉన్నా, రక్తపోటు ఎక్కువ ఉందని వైద్యులు ధృవీకరించిన ప్రమాదం పెరిగినట్లే. ప్రొగత్రాగే అలవాటు ఉన్నా జాగ్రత్త పడాల్సిందే. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 mg/dL ఉంటే స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్లే. కొలెస్ట్రాల్ స్థాయి 240 mg/dL ఉన్నా, మంచి కొలెస్ట్రాల్ HDL 40 mg/dL కంటే తక్కువ ఉన్నా ముప్పు ఉన్నట్లే. రోజు కనీసం 1/2 గంట పాటు వ్యాయామం చేయకపోయినట్లయితే స్ట్రోక్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఎత్తుకు తగిన బరువు కన్నా 10 kg అదనంగా ఉన్న ప్రమాదం ఉంటుంది. గతంలో ఒకసారి స్ట్రోక్, ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ వచ్చినా, ఖాళీ రక్తనాళాలకు సంబంధించిన జబ్బు ఉన్నా, ఎర్ర రక్త కణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నా, సికిల్ సెల్ ఎనేమియా ఉన్నా, ఒకసారి హార్ట్అటాక్ వచ్చినా, ఇలాంటి మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి.
డాక్టర్ గారు, పక్షవాతం వచ్చినప్పుడు మెదడులో సునామీ అంటే ఏమిటి?
పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకనుకు 32,000 నాడీ కణాలు చనిపోతాయి. ఆ లెక్కన నిమిషానికి 19,00,000 నాడీ కణాలు చనిపోతాయి. అదే నిమిషం సమయంలో నాడీ కణాల న్యూరాన్లు మధ్య జరిగే 1400 భావ ప్రసారాలు నిలిచిపోతాయి. అంటే సమయంలో మైలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ళ దూరం ప్రయాణించాలి. ఆలోచనలను మెదడు నష్టపోతుంది. మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుపడి మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోవడమే పక్షవాతానికి మూలం. పక్షవాతంతో మెదడుకు తీవ్ర నష్టం కలిగే అవకాశం నాడీ కణాలు మరణించే సంఖ్యపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే పక్షవాతం లక్షణాలు కనబడిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ముఖ్యంగా పక్షవాతానికి గురైన మెదడు 3 గంటల్లో రక్తపు గడ్డలను కలిగించే మాత్రలను వేసుకుంటే దీనివల్ల అవయవాలు చుచ్చుబడిపోవడం లాంటి నష్టాలు చాలా వరకు తగ్గుతాయని వైద్యులు వివరిస్తున్నారు. శరీరంలో ఏదైనా అవయవానికి ఇలా రక్తం సరఫరా చేసే నాళంలో అడ్డంకి ఏర్పడితే ఆ అవయవానికి సంబంధించి స్ట్రోక్ సంభవిస్తుంది. స్ట్రోక్ లో గుండెపోటు, పక్షవాతం ముఖ్యమైనవి. తర్వాత ఊపిరితిత్తులు, కాళ్లలో ఇలాగే రక్తం గడ్డకట్టే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలా ఒంట్లో ఎక్కడ స్ట్రోక్ వచ్చినా ఆస్పరిన్ మాత్రం వేసుకోవాలి. చాతిలో గుండు నొప్పి వచ్చినప్పుడు ఆస్పరిన్ మాత్రం వేసుకుంటే, పక్షవాతం వచ్చిన సందర్భాల్లో కూడా ఆస్పరిన్ మాత్రం చప్పరిస్తే తాత్కాలిక ఫలితాలు ఉంటాయి.
ఎలాంటి కారణాల వల్ల వస్తుంది డాక్టర్ గారు?
పక్షవాతానికి ముఖ్యమైన కారణాలు అధిక రక్తపోటు, మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం, పోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలు, ప్రమాదాలు, వెన్నెముకలోని కొన్ని లోపాలు మరియు కొన్ని రకాల విష పదార్థాలు, నిత్యం గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు, యువతల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు 2 రెట్లు అధికం.
డాక్టర్ గారు, ఎలాంటి వైద్యం అందించాలి?
దీనికి పనిచేసే మందులు క్షీరబల తైలం, హెపారిన్, న్యూరాలజీ చికిత్సతో పాటు ఫిజియోథెరపీ చికిత్స, న్యూరోమస్కులర్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్తో పనిచేయని కండరాల్లో శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. కండరాలను ఉత్తేజపరచడానికి థెరప్యూటిక్ మసాజ్, మాన్యువల్ థెరపీ, ముఖ కండరాలకు వ్యాయామం చేస్తారు. దీనివల్ల ముఖ కండరాల్లో శక్తి పెరుగుతుంది. రోగి శ్వాస తీసుకోవడం, రక్తపోటు ఎలా ఉందో పరీక్షించాలి. రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించాలి. ఆక్సిజన్ అవసరమైతే ఇవ్వాలి. ECG షుగర్ టెస్ట్ చేయించాలి. తర్వాత సిటీ స్కాన్ చేయించాలి. సిటీ స్కాన్ లో రక్తనాళం చిట్లినట్లయితే తెలిసిపోతుంది. బ్లీడింగ్ లేనట్లయితే రక్తం సరఫరా తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చిందని నిర్ధారణ చేసుకోవచ్చు. హైబీపీ ఉంటే నెమ్మదిగా తగ్గించాలి. అదే సమయంలో మెదడులోని ఒత్తిడిని తగ్గించడానికి మందులు ఇవ్వాలి. షుగర్ ఉంటే నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
ఈ మధ్య మైక్రోచిప్ గురించి ఏదో అంటున్నారు కదా, దాని గురించి చెప్పండి డాక్టర్ గారు.
నిశ్చలనంగా పడి ఉన్న పక్షవాతం రోగుల్లో మదిలో భావాలను గ్రహించి తదనుగుణంగా నాడీ వ్యవస్థను చైతన్యపరిచే మైక్రోచిప్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 1 సెంటీమీటర్ వెడల్పులో ఉండే ఈ పలుచని చిప్ ను మెదడులో అమరుస్తారు. రోగి ఆలోచనలను పసిగట్టే ఈ మైక్రోచిప్ ఆ సంకేతాలను అచేతన అవయవాలకు కదలికలుగా మారుస్తుంది.
ధన్యవాదములు డాక్టర్ గారు, మీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.
ఇవన్నీ అందరికీ తెలిసేలా చెప్పడం నా బాధ్యత. ధన్యవాదములు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో బీరకాయ బజ్జీ తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. బీరకాయ బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు: బీరకాయ సగం, శనగపిండి 1/2 కప్, పసుపు 1/2 చెంచా, ఇంగువ 1/2 చెంచా, ఎర్రకారం 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, ఉప్పు తగినంత, నూనె వేయించడానికి సరిపడినంత, నీరు 1 కప్. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరికోసం కావలసిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. బీరకాయ సగం, శనగపిండి 1/2 కప్, పసుపు 1/2 చెంచా, ఇంగువ 1/2 చెంచా, ఎర్రకారం 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, ఉప్పు తగినంత, నూనె వేయించడానికి సరిపడినంత, నీరు 1 కప్. అందరూ రాసుకుంటున్నారు కదా, మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. బీరకాయను తీసుకొని చెక్కు తీయండి. సన్నని ముక్కలు గుండ్రంగా కోసి పక్కన పెట్టుకోండి. శనగపిండిని గిన్నెలో వేయండి. పసుపు ఇంగువను వేయండి. ఎర్రకారం, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపండి. పెనం వేడి చేసి అందులో నూనెను వేయండి. నూనె కాగేలోపు పిండిలో కొంచెం కొంచెం నీరు పోస్తూ జారుడుగా కలపండి. వేయించడానికి బాండీలో నూనెను మరగనివ్వండి. బీరకాయ ముక్కలను పిండిలో వేసి బాగా పిండి పట్టేలా చూడండి. పిండిలో ముంచిన ఒక్కొక్క బీరకాయ ముక్కను నూనెలో వేసి మధ్యమంగా మంటపై వేయించండి. ఒకవైపు వేగాక తిప్పి మరోవైపు వేయించండి. గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించండి. నూనె నుంచి తీసి పక్కన పెట్టండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ బజ్జీ రెడీ. విన్నారు కదా బీరకాయ బజ్జీ తయారీ విధానం? మీ అందరికోసం తయారీ విధానం మరోసారి. బీరకాయను తీసుకొని చెక్కు తీయండి. సన్నని ముక్కలు గుండ్రంగా కోసి పక్కన పెట్టుకోండి. శనగపిండిని గిన్నెలో వేయండి. పసుపు ఇంగువను వేయండి. ఎర్రకారం, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపండి. పెనం వేడి చేసి అందులో నూనెను వేయండి. నూనె కాగేలోపు పిండిలో కొంచెం కొంచెం నీరు పోస్తూ జారుడుగా కలపండి. వేయించడానికి బాండీలో నూనెను మరగనివ్వండి. బీరకాయ ముక్కలను పిండిలో వేసి బాగా పిండి పట్టేలా చూడండి. పిండిలో ముంచిన ఒక్కొక్క బీరకాయ ముక్కను నూనెలో వేసి మధ్యమంగా మంటపై వేయించండి. ఒకవైపు వేగాక తిప్పి మరోవైపు వేయించండి. గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించండి. నూనె నుంచి తీసి పక్కన పెట్టండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ బజ్జీ రెడీ. విన్నారు కదా బీరకాయ బజ్జీ తయారీ విధానం. బీరకాయ బజ్జీలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. ముందుగా పోషక విలువలు. క్యాలరీలు 156.2, కొవ్వు 6.3 గ్రాములు, ప్రోటీన్ 4.1 గ్రాములు, కార్బోహైడ్రేట్ 22.5 గ్రాములు, ఫైబర్ 3.2 గ్రాములు. ఇప్పుడు ఆరోగ్య లాభాలు. బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. బీరకాయలోని సెల్యులోజ్ ఉదర సంబంధిత సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. విన్నారు కదా బీరకాయ బజ్జీలో పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరింకెందుకు ఆలస్యం? వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, నీటిలో ఫ్లోరిన్ అనే లవణ శాతం అధికంగా ఉంటే అది ఏ వ్యాధికి కారణమవుతుంది? ఏ కలరా, బి ఫ్లోరోసిస్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి ఫ్లోరోసిస్. గత వారం రెండవ ప్రశ్న, రక్తంలో ఉండే నీటి శాతం ఎంత? ఏ 83%, బి 84%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 83%. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, పి అనూష కరీంనగర్, కొర్రా సంతోష్ పెదపల్లి, ఎన్వి చలపతిరావు దిల్సుఖ్ నగర్, నిహారిక కామారెడ్డి, జి హర్షిత రాజన్న సిరిసిల్ల, శ్రీమతి అనురాధవర్మ మోహనవర్మ హైదరాబాద్, షేక్ ఖాజా నవాజుద్దీన్ కరీంనగర్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు పెంటి స్వాతి కరీంనగర్, అంజలి గన్నేరువరం, జి సంపత్ వేంపాడు, ఈశ్వర్ కాకినాడ, వై రవి మహబూబ్ నగర్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపినవారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వరల్డ్ స్ట్రోక్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఏ 29, బి 16. మీకోసం ప్రశ్న మరొకసారి, వరల్డ్ స్ట్రోక్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఏ 29, బి 16. మీకోసం రెండవ ప్రశ్న, ఎంత రక్తపోటు ఉండడం వలన పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది? ఏ 120/80 కంటే తక్కువ, బి 140/90 కంటే ఎక్కువ. ప్రశ్న మరొకసారి, ఎంత రక్తపోటు ఉండటం వలన పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది? ఏ 120/80 కంటే తక్కువ, బి 140/90 కంటే ఎక్కువ. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 నంబర్కు ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.